സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
നാലുകോ അധ്യായം പത്നാലുകവ ശ്ലോകം.
നമാം കർമാണിലിം പന്തി നമേ കർമ്മ ഫലേ സ്പൃഹ ഇതി മാം യോഭിജാനാതി കർമ്മഭിർന സബധ്യതേ
കൃഷ്ണ പരമാത്മ ഈ അധ്യായంలో అవతార రహస్యం విశేషంగా చెప్పిన తర్వాత ఈ సృష్టికి కారణమైనటువంటి నేను వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా ప్రసాదించాను వారి వారి స్వభావం ప్రకారంగా అని చెప్పాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. అటువంటి కర్మ చేసినప్పుడు మరి భగవంతుడికి కూడా కర్మ యొక్క ఫలం ఉండాలి కదా అనే ప్రశ్న వస్తుంది. ఎవరైనా ఏ కర్మ అయినా చేస్తే వాళ్ళకి ఫలం వచ్చి తీరుతుంది కదా. అప్పుడు భగవంతుడు కూడా సృష్టి అనే కర్మని చేశాడు, వర్ణ ఆశ్రమ వ్యవస్థని చేశాడు. అటువంటి కర్మ చేస్తే భగవంతుడికి కర్మ ఫలం రాదా అనే ప్రశ్న వస్తుంది కదా మనకు కూడా. దానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు ఆ శ్లోకంలో, అది నేను చేసినప్పటికీ కూడా తస్య కర్తారం అపి మాం, నేను కర్తనైనప్పటికీ కూడా నేను అకర్తనని తెలుసుకో అన్నాడు. విద్ధి అకర్తారం అవ్యయం అన్నాడు. హే అర్జున, నేను వాటికి కర్తనైనప్పటికీ కూడా అకర్తనని కూడా తెలుసుకో అన్నాడు. ఇదేమిటండి, కర్త అయితే అకర్త ఎలా అవుతాడు? మళ్ళీ అకర్త అయితే కర్త కావడానికి వీల్లేదు కదా. ఒక పని చేశాము అంటే అది నేను చెయ్యలేదు అని ఎలా చెప్తావు? చెయ్యలేదు అని మళ్ళీ చేశాను అని ఎలా చెప్తావు? విపరీతంగా ఉంది కదా ఇలా చెప్పడం అని మనకు సందేహం వస్తుంది. దానికి కృష్ణ పరమాత్మ ఇంకా వివరించి చెప్తున్నాడు, అసలు కర్మ అనేది దాని రహస్యాన్ని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం కర్మ యొక్క స్వరూపం ఏమిటిట, దాని స్వరూపం. కర్మ బంధిస్తుంది మనిషిని. ఎప్పుడు అంటే అజ్ఞానంతో కర్మ చేస్తే అది బంధిస్తుంది, జ్ఞానంతో కర్మ చేస్తే అది బంధించదు అని 14వ శ్లోకంలో చెప్పాడు. నమాం కర్మాణి లింపంతి, కర్మాణి మాం న లింపంతి, నన్ను కర్మలు అంటవు అన్నాడు. కర్మలు చేసిన తర్వాత కర్మలు నన్ను అంటవు, నన్ను తాకవు అన్నాడు. అంటే వాటి ఫలం నాకు పుణ్యం కానీ పాపం కానీ రాదు అని అర్థం. అలా చెప్పి నమే కర్మ ఫలే స్పృహ కారణం చెప్తున్నాడు, ఎందుకు నన్ను కర్మఫలాలు అంటవు, కర్మఫలాలు పుణ్యపాపాలు నాకు ఎందుకు రావు అంటే, కర్మఫలే న స్పృహ మే. మే అంటే నాకు కర్మఫలమునందు స్పృహ లేదు, ఆశ లేదు. ఆ ఫలం ఎట్లా వస్తుందా, ఏమవుతుందా, ఇలా వస్తే బాగుండు, వేరే విధంగా వస్తే భయపడటం, ఆందోళన పడటం, అట్లాంటి బాధలు నాకు లేదు. కర్మ చేసిన తర్వాత ఇది ఏ ఫలం వస్తుంది, ఇంతటి చక్కని సృష్టి చేశాను, ఈ సృష్టి అంతా పాడు చేసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి ఆయన ఏమైనా బాధపడుతున్నాడా? ఇంతటి చక్కని సృష్టి చేశాను నేను, కొండలు నదులు సముద్రాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు భూమి గాలి నీరు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇవి చక్కగా ఉపయోగించుకోవాలి కదా, ఇవి చక్కగా ఉపయోగించుకోవాలి కదా, కానీ ఉపయోగించుకోవడం లేదే. కొంచెం ఉపయోగించుకోవడం లేదు అని చెప్పి అప్పుడు భగవంతుడు కనుక ఫలమునందు స్పృహ ఉండి ఉంటే ఏమయ్యేది? ఆయనకి నిద్ర పట్టదని చెప్పాను పోయిన వారం. ఆయన కూడా అసలు నిద్రపోలేడు. అయ్యో నేను చేసిన శిక్ష అంతా ఇట్లా అయిపోతున్నదే, అందరూ మంచిగా ఉండమంటే అక్రమాలు చేస్తున్నారే, నా సృష్టి అంత పాడు చేస్తున్నారు వీడిని అని చెప్పి ఆయనకి ఎంత బాధ ఉండాలి కృష్ణ పరమాత్మకి. కానీ కృష్ణ పరమాత్మకి బాధ లేదు. ఎందుకని? కర్మఫలే మే స్పృహ నాస్తి, నాకు దాని మీద ఇష్టం లేదు, ఆ కర్మఫలం మీద. అది వస్తుందా రాదా, ఎలా వస్తుంది ఏమిటని చెప్పి ఆందోళన లేదు. అది వాళ్ళ వాళ్ళు సుఖం కష్టం వాళ్లే అనుభవిస్తారు, నాకేమిటి అన్నాడు. చేసిన తర్వాత అయిపోయింది, పిల్లల్ని చక్కగా పెంచుతామండి. పెంచిన తర్వాత వాళ్ళు జీవితంలో ఎలా జీవిస్తారనేది మన చేతుల్లో ఉందా? మనం ఇవ్వవలసినటువంటివన్నీ ఇస్తాం. వాళ్ళకి విద్య చెప్పించడం, వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పడం, నాయన ఇట్లా ఉండు, అమ్మ ఇట్లా ఉండు అని చెప్పి చెప్తాం. అంతవరకే కానీ మన పని, తర్వాత ఇంకేమన్నా మనం చేయగలమా? అది బాగు మంచి చెడు అనేది ఆలోచించి చేసుకోవడం వాళ్ళ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది, మనకు కొంతవరకే. అదేవిధంగా ఆ విషయం భగవంతుడికి ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది, ఆయన నాకు స్పృహ లేదు కర్మల ఎందు అంటే వాటి మీద ఆశ ఆందోళన లేదు. ఇతి మాం యహ అభిజానాతి, ఈ విధంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారు. పరమాత్మకి కర్మఫలముల ఎందు స్పృహ లేకుండా అంటే ఆశ లేకుండా ఎలా ఉన్నాడో ఆ విధంగా మనం కూడా ఉండాలి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కూడా కర్మభిహి నస బధ్యతే, వాళ్ళు కూడా కర్మల చేత వారి వారి కర్మల చేత బంధింపబడరు. బంధింపబడడం అంటే ఇప్పుడు మాకు ఇల్లు కడతాం మనం, ఆ ఇల్లు కట్టిన తర్వాత ఎంత ఆందోళన పడతాం? అది కట్టే వరకు ఆందోళన, కట్టిన తర్వాత తలుపు ఇక్కడ పెట్టాము అక్కడ పెడితే బాగుండు, కిటికీ ఇక్కడ పెట్టాము అక్కడ పెడితే బాగుండు, వెంటిలేషన్ ఇక్కడ ఇస్తే బాగుండేది, ఇట్లా ఆలోచిస్తూనే ఉంటాం కదా. అయిపోయింది కదా, హాయిగా ఉండొచ్చుగా అంటే ఉండం, ప్లాన్ సరిగ్గా చేయలేదు, సరిగా కట్టలేదు, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి చూసారా. దీన్నే బంధం అంటారు. అమ్మాయికి పెళ్ళి అయ్యేదాకా ఒక ఆలోచన, పెళ్ళి అయిన తర్వాత మరొక ఆలోచన, అబ్బాయికి పెళ్ళి అయ్యే వరకు ఒక ఆందోళన, అయితే అయిన తర్వాత మరొక ఆందోళన. కనుక మనం ఎప్పుడు ఆందోళనలో ఉంటుంటామే మనకు బాగా అలవాటు పడిపోయినాం. అది ఏదో ఒకటి వెతుక్కుంటాం, వెతుక్కునైనా సరే మరి ఆందోళన పడుతూ ఉంటాం. కారణం ఏమిటి అంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి ఎదురు చూస్తూ ఉంటాం, అలా జరగాలి ఇలా జరగాలి అని చెప్పి. జరిగేదేదో జరుగుతున్న దాన్ని స్వీకరించి ఆనందంగా ఉండడం నేర్చుకున్నప్పుడే ఆనందం మనిషికి, లేకపోతే 24 గంటలు మనకు దుఃఖమే. అందుకని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్నితో చక్కగా ఆనందంగా, భగవంతుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాలతో సంపాదించుకొని ఉన్నదాంతో సుఖంగా ఉండేవాడే నిజమైన ధనవంతుడు అని శాస్త్రం చెప్తున్నది. శాస్త్రం చెప్తున్నది మనకు తెలుసు. సంతోషమే సగం బలం అంటారు. సంతోషంగా ఉండేవాడికి బలంగా ఉంటుంది, ఇంకా ధనధాన్యాలు లేవే అని చెప్పి బాధపడాడు. కనుక మనిషి తృప్తిగా ఆనందంగా ఉండాలి అంటే ఆ యొక్క ఆలోచన పద్ధతి మారాలి. నేను తృప్తిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నేను చక్కటి పనులు చేస్తున్నాను, ఆ పనులన్నీ జరిగేటప్పుడు ఆ ఫలాన్ని భగవంతుడికి ఇస్తున్నాను, భగవంతుడే నాకు ఏది ఇచ్చినా సరే అన్నీ నా మంచికే ఇస్తాడు భగవంతుడు అని అనుకున్నాం అనుకోండి, మనం చేసే కర్మలు మనల్ని బంధించం. బంధించడం అంటే ఏమిటి? మనల్ని మనస్తాపానికి గురి చెయ్యం, మనస్సులో ఆందోళనకి గురి కాం మనం. అలా జరిగినప్పుడు ఏదైనా ఒక్కొక్కసారి మంచిగా జరుగుతుంది, ఒకసారి చెడుగా జరుగుతుంది, కష్టంగానూ ఉంటుంది సుఖంగానూ ఉంటుంది, మనకి ఇష్టమైనట్లుగానూ ఉంటుంది ఫలం, మనకి ఇష్టం కానట్లు ఉంటుంది. అలా రావడం మనిషి మనిషికి ఉంటూనే ఉంటుంది, దాంట్లో మనం ఏమీ చేయలేము. ఈ విషయం మనం తెలుసుకొని నిలబడగలగాలి. అందుకని ఏం చేయాలి, చిన్నప్పుడు ఏమిటి, ఇప్పుడైనా సరే పనస పండు ఒలిచేటప్పుడు ఏం చేస్తారు, నూనె రాసుకుంటారు బాగా చేతికి. అదే పనస పండు నూనె రాయకుండా ఆ పండును వలవాలని మీరు ప్రయత్నం చేస్తే ఏమవుతుంది తెలుసా, బంక బంక అతుక్కు ఉంటుంది అనమాట. ఈ మనం కర్మలు చేసేటప్పుడు కూడా పనస పండు లాంటివి అవన్నీ కూడా మనల్ని అంటుకుంటాయి వచ్చేవి. పిల్లల్ని పెంచడం పెద్ద ప్రశ్న. పెంచిన తర్వాత వాళ్ళని మళ్ళీ నిలబడేటట్లు చెయ్యాలి, వాళ్ళకి ఒక మార్గం చూపించడం అదొక పెద్ద ఇది. అయిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ మనం చిన్నపిల్లలం అయిపోతాం, ముసలి వాళ్ళం అవుతాం అని అర్థం. అప్పుడు అదొక ప్రశ్న. కనుక ఇట్లాంటివన్నీ మనిషికి వస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, కర్మ నేను దాన్ని నాకు అంటకూడదు అని చెప్పి మనసులో అనుకోవాలి. తామరాకు మీద నీటి బొట్టు అంటారు. అందుకని కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే ఈ బాధలు ఉండవు. కృష్ణ పరమాత్మ కర్మ యొక్క స్వరూపం చెప్పబోతున్నాడు. ఆ స్వరూపం ఏమిటి అన్నారు, కర్మయోగం అనే ఆయిల్ కనుక మనం అప్లై చేసుకున్నామంటే మనస్సుకి, చేతులకు కాదు మనస్సుకి, మనస్సుకి మనం అప్లై చేసుకోవాలి కర్మయోగం అనే ఆయిల్. అప్లై చేసుకున్నామంటే ఈ కర్మను మనల్ని బాధించవు. అది ఎలా, దాని మార్గం ఏమిటి చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. 15వ శ్లోకం చదువుతాం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం పూర్వైః పూర్వతరం కృతం. అర్జున, నీ యొక్క పూర్వీకులు పూర్వైః పూర్వతరం కృతం, మన పెద్దవాళ్ళు అంటే మన తాత ముత్తాతలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేసేటప్పుడు అన్ని భగవంతుడికి అర్పించి చేసేవాళ్ళు. ఫలం ఏదొచ్చినా సరే ఆందోళన పడకుండా స్వీకరించి అనుభవించేవాళ్ళు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి భగవంతుడి మీద అత్యంత విశ్వాసం. ఏది చేసినా కూడా భగవంతుడు నా మంచికే చేస్తాడు, కనుక నేను మంచి పనులు చేస్తూ ఉంటూ ఉంటే భగవంతుడిని మెప్పిస్తే మంచి పనులు చేసి ఆ భగవంతుడు తాను మెచ్చుకొని నన్ను నాకు ఫలాన్ని ఇస్తాడు. ఏ ఫలాన్ని ఇస్తాడు, సుఖఫలాన్ని ఇస్తాడు. మరి సుఖమే రావాలి కదా, నేను మంచి పనులు చేస్తూ ఉంటే నాకు ఎందుకు దుఃఖం వస్తుంది అంటే దుఃఖమైన ఫలాన్ని కూడా ఇస్తాడు. ఎందుకండి అంటే కాకరకాయ ఎందుకు సృష్టించాడు దేవుడు, కాకరకాయ ఒంటికి మంచిదా కాదా? చాలామంది రోజు తినేవాళ్ళు ఉన్నారు కాకరకాయ, తెలుసా మీకు ఆ సంగతి? కాకరకాయ, వేప పువ్వు ఇవన్నీ చేదుగా ఉంటాయి కదా. మరి అందుకని ఉగాదికి 6 రకాల రుచులతో కలుపుతాం పచ్చడి, తీపి పులుపు కారం చేదు వగరు అన్ని. ఎందుకని, జీవితంలో కూడా సుఖము దుఃఖము కష్టము నష్టము లాభము జయము అపజయము ఇవన్నీ కూడా కలగలిసి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక జీవితం ఉన్న తర్వాత ఉండడం సహజం అని ముందుగానే మనం అలవాటు చేసుకుంటున్నాం ఆ రుచుల ద్వారా. కనుక సుఖం అనేది కష్టం అనేది దుఃఖం అనేవి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కనుక భగవంతుడు నాకు దుఃఖం ఇచ్చాడు అంటే ఒకవేళ అంటే శరీర వ్యాధి రూపంగానో ఆర్థికంగానో ఏదో ఒక రూపంలో ఎలా వస్తుందో మనకు తెలియదు. కావాలని చెప్పి మనమే అడగం కదా, అది వస్తుంది అంతే. ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ముళ్ళు గుచ్చుకుంటుంది సడన్గా చేతికి, ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి ఏం చేస్తాం? ముళ్ళు ఎందుకు గుచ్చుకోవాలి? గుచ్చుకుంటుంది అంతే. రాయి గుచ్చుకుంటుంది, ఎందుకు గుచ్చుకుందంటే అంతే. అది ఆ యొక్క అనుభవం మనకు ఆ సమయానికి రావలసి ఉన్నది. ఆ దుఃఖ అనుభవం కూడా మంచి కొరకే అని మనం తెలుసుకోవాలి. అందుకని దుఃఖంలో కూడా మంచిని వెతుక్కొని మనిషి దాన్ని ఒక పాఠంగా నేర్చుకొని దానివల్ల ఎదుగుతాడు మనిషి. తెలివిగలవాడైతే ఏం చేస్తాడు, దుఃఖ అనుభవాన్ని కూడా చక్కగా ఎదగడానికి తాను మలుచుకుంటాడు. ఇది తెలివిగలవాడి లక్షణం. మనసు పరిపక్వత కనుక చెందితే అడ్వర్సిటీస్ కూడా అంటే కష్టాలు కూడా మంచిగానే కనపడతాయి మనకు, అవునా? అలాగే మన జీవితంలో కూడా కష్టాలన్నీ కూడా వచ్చినప్పుడు మనిషి బాగా ఎదుగుతాడు. కష్టాలు వచ్చినప్పుడు పారిపోడు, అప్పుడే నిజంగా మనకి ఎంతో అనుభవం ఎంతో దూరదృష్టి వస్తుంది. కష్టాల నుంచి పారిపోడు మనిషి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని నిందించడు, అవతల వాళ్ళని నిందించడు. ఇది నాకు కావలసి ఉన్నది, ఈ కష్టం ఇప్పుడు నేను ఎదగాలి, నాకు భగవంతుడు ఏదో ఒక ప్రయోజనం కోసమే ఇచ్చాడు ఈ కష్టాన్ని, నా పూర్వ కర్మల వలన ఈ కష్టం వచ్చింది. ఒకవేళ వస్తే ఆ వచ్చినప్పుడు భగవంతుడు నాకు ఇది ఏదో మంచి కోసం ఇచ్చాడు, దాన్ని మనం అట్లా మలుచుకోవాలి. అడ్వాంటేజ్ ఇన్ ఆల్ డిస్అడ్వాంటేజెస్ అంటారు చూడండి, డిస్అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఉంది అందులో, డిస్అడ్వాంటేజ్లో అడ్వాంటేజ్ ఉందా లేదా? స్పెల్లింగ్లో ఉందా? అడ్వాంటేజ్. తెలియక వల్ల వాళ్ళు అలా చూసుకుంటారు, అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఏవం జ్ఞాత్వా, ఈ విధంగా కర్మలు పరమాత్మని ఎలా అంటలేదో, మనం కూడా అలాగే కర్మలు చేస్తూ ఉంటే మనల్ని కూడా కర్మలు ఫలాలు అంటవు, మనల్ని బంధించవు. అర్జున, మన పూర్వులందరూ కూడా అలాగే చేశారు అని తెలుసుకో. పూర్వైరపి ముముక్షుభిహి, మోక్షాన్ని ఆకాంక్షించే ముముక్షుభిహి అంటే ముముక్షువుల చేత, ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరుకునే వారి చేత, ముముక్షుభిహి పూర్వైహి అపి, పూర్వుల చేత కూడా, మన పెద్దల చేత కూడా ఈ విధంగా చూడబడింది కర్మ. కృతం కర్మ, కర్మలు చెయ్యబడినాయి, కర్మలు ఈ విధంగా చెయ్యబడినాయి. ఏవం జ్ఞాత్వా, ఈ విధంగా తెలుసుకొని, ఏ విధంగా? పైన చెప్పిన విధంగా. భగవంతుణ్ణి ఎలాగైతే కర్మలు అంటవో, మనల్ని కూడా కర్మ ఫలాలు అంటవు అని తెలుసుకొని, ఏవం జ్ఞాత్వా, అలా ఉంటే కర్మలు వాళ్ళని బంధించవు. తస్మాత్ కురు కర్మ ఏవ త్వం, త్వం రెండో లైన్లో త్వం, నీవు కూడా కర్మ ఏవ కురు. తస్మాత్ కర్మ ఏవ కురు, నీ యొక్క కర్తవ్యాన్ని ఆచరించు. యుద్ధం చెయ్యకుండా పారిపోతాను అని అనకు, యుద్ధం చెయ్యి. నీ యొక్క స్వధర్మం ఇప్పుడు యుద్ధం చేయడం, అది చెయ్యి. కురు కర్మ ఏవ, కురు అంటే చెయ్యి, చెయ్యి కాదు చెయ్యి, చెయ్యవలసినది. ఏమిటి చేయాలి? కర్మ ఏవ, నీకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఉంటాయి, తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, కూతురు బాధ్యత, కొడుకు బాధ్యత, ఆ బాధ్యతలు నీవు నిర్వర్తించాలి, వాటి నుంచి పారిపోకూడదు, ధైర్యంగా చెయ్యాలి. ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ యొక్క డ్యూటీని మనం చెయ్యాలి. అలా చక్కగా చేసినప్పుడే నువ్వు రాణిస్తావు జీవితంలో. లేకపోతే కష్టాలకి పారిపోయేవాడు దేనికి ముందుకు రాలేడు, ఎందులో కూడా ముందుకు రాలేడు. కష్టాలను ఎదుర్కొనేవాడే గొప్పవాడవుతాడు. తస్మాత్ కురు కర్మ ఏవ, ఎలా? పూర్వైహి పూర్వతరం కృతం, నీ పెద్దలు ఎలాగైతే చేశారో అలాగే నువ్వు చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని కృష్ణ విష్ణుమూర్తి చేతిలో ఉండేది సుదర్శన చక్రం. సుదర్శనం అంటే ఏమిటి? చక్కని దృష్టి. సుదర్శనం అన్నారు, సు అంటే మంచి, సుష్టుహు అంటే చక్కటి, దర్శనం అంటే ఆలోచన విధానం. దర్శనం అన్నారు, ఆలోచన విధానం. భయము, కోపం, తాపం, ఈర్ష, అసూయ, దిగులు, చింత ఇవన్నీ ఉంటే మనిషిలో వ్యాధికి నిలయం ఆ శరీరం, ఆ మనిషి, ఆ మనిషి శరీరం వ్యాధికి నిలయం అవుతుంది. అలా కాకుండా ప్రేమ, ఆప్యాయత, కరుణ, అందరితో పంచుకోవడం, అందరిలో మంచిని చూడటం, క్షమించడం, అందరి యొక్క క్షేమాన్ని కోరడం, అసూయ లేకుండా ఉండడం, కోపం లేకుండా ఉండడం, అందరితో ప్రేమగా మాట్లాడటం, ఎవరిని నిందించకుండా ఉండడం, ఇలా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యానికి, ఆ గుణాలు ఆరోగ్యానికి నిలయం అవుతాయి. ఆ శరీరం, ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు. అలా ఆలోచన ఉన్న వ్యక్తి, అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, లేకపోతే అనారోగ్యం పాలవుతాడు. మనస్సు ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది కదా, అందుకని అన్ని స్ట్రెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఒత్తిడి కారణంగా వచ్చే రోగాలన్నీ వస్తాయి. ఒత్తిడి కారణంగా ఏ ఏ రోగాలు వస్తాయండి అన్నాడు. అన్నీ వస్తాయి. క్యాన్సర్ కూడా ఒత్తిడి నుంచే వస్తుందట. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఆస్మా, హార్ట్ ప్రాబ్లమ్స్, అన్ని మానసిక ఒత్తిడి దాని వలన వస్తాయి. మానసిక ఒత్తిడి ఎందుకు ఉంటుంది? సుదర్శనం లేకపోవడం వల్ల, మంచి ఆలోచన దృక్పథం లేకపోతే అవన్నీ వస్తాయి. అదే మంచి ఆలోచన, జీవితం అంటే ఒక చక్కటి గమ్యం, ఒక సాహసం, నమ్మకం, విశ్వాసం, అలా ఉన్నప్పుడు దైవ భక్తి, పితృభక్తి, తల్లి మీద, తండ్రి మీద భక్తి, అందరి మీద, ఎవరెవరైతే మనకు సంబంధించి ఉంటారో వారి మీద భక్తి, ప్రేమ, జీవరాశుల మీద కూడా భక్తి, ప్రేమ, ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిది అనే ప్రేమ, ఇలా ఉన్నదనుకోండి, అది సుదర్శనం. అట్లా ఉంటే వ్యాధులు రావు. అర్థమైందా? అందుకని అందరు ధ్యానం చేయండి అంటున్నారు. ఇప్పుడు డాక్టర్లు అందరూ ధ్యానం చెయ్యండి అంటున్నారు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండడానికి. మన పూర్వులందరూ కూడా ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళు స్వీకరించేవాళ్ళు, అంతేకాని భగవంతుని నిందించేసి భగవంతుని మార్చేసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే భగవంతుడే మార్చేస్తారు. నీ వల్ల నాకు పని కాలేదు కదా, నిన్ను మార్చేస్తాను, ఇంకొకరిని పెట్టుకుంటాను రేపు, ఆయన కనుక పని కాకపోతే ఆయన్ని తీసేస్తాను. బాగా పని జరుగుతున్నంత వరకు పొగుడుతాం, నువ్వే దేవుడివి అంటాం మనుషుల్ని కూడా మనం. వాళ్ళ వల్ల సహాయం జరుగుతున్నదని చెప్పి ఇంకా మీరు అనుకుంటే మీరు ఆశీర్వదిస్తే అవుతుంది అంటారు అని. ఏదన్నా కాకపోతే ఆయన దగ్గర పవర్సే లేవు అంట. ఇలా స్వార్థంతో ఉంటాం ఎప్పుడు మనం. ఆ వ్యక్తి అంటే మానసికంగా చక్కగా ఎదగలేదని అర్థం. అర్జున అలా కాకూడదు. మన పెద్దలు చక్కగా ఎలా చేసేవాళ్ళు, కష్టాలను ఓర్చుకొని ఆ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ఇంకా ఎక్కువ ధ్యానించేవాళ్ళు, భగవంతుణ్ణి ఇంకా ఎక్కువ జపించేవాళ్ళు భగవన్ నామాన్ని కష్టాలు వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే కష్టాలు వస్తే వదిలిపెడుతున్నాడు దేవుణ్ణి. అప్పుడు గట్టిగా పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు వదిలిపెడుతున్నాడు. అప్పుడు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ఇంకా గట్టిగా పట్టుకోవాలి. దానివల్ల మనకు మానసిక శక్తి వస్తుంది. మానసిక శక్తి వచ్చినప్పుడు మనం తట్టుకొని బయటపడతాం వాటిలో నుంచి. లేకపోతే ఏమవుతుందంటే వదిలిపెట్టేసి భగవంతుడిని తర్వాత ఇంకా మానసిక రోగాలకి మనం మన శరీరం నిలయమైపోతుంది. అలా కాకూడదు. ఇది మనం తెలుసుకునే లోపల మనకు వచ్చేస్తాయి అవన్నీ పరిగెత్తుకుంటూ. అందుకే చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి భగవద్గీత. అలా చెప్తే కొంచెం కష్టంగా ఉంటుంది స్వామిని మాకున్నారు. మరి వాస్తవం చెప్పాలి కదా నేను. ఏమండి ఈ విషయం చిన్నప్పుడు తెలుసుకుంటే, 16 ఏళ్ళప్పుడు, 17 ఏళ్ళప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తెలుసుకుంటే జాగ్రత్తగా ఉంటాం. తెలియకుండా అంత జీవించిన తర్వాత ఎప్పుడో వచ్చిందనుకోండి, ఆ జ్ఞానం ఏం ప్రయోజనం? ఇప్పుడు భగవద్గీత చిన్నపిల్లలు చదవాలా అక్కర్లేదా? తప్పకుండా చదవాలి. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు, నువ్వు చిన్నదానివి కదా, చిన్నవాడివి కదా, భగవద్గీత నీకెందుకులే అని అంటుంటారు తల్లిదండ్రులు. భగవద్గీత అంటే పెద్దవాడు, జుట్టంతా నిరిచిపోయిన వాళ్లే వచ్చి కూర్చొని వినాలి, జుట్టంతా నిరిచిపోయి మెట్లెక్క లేకుండా కష్టపడినప్పుడు అప్పుడు భగవద్గీత క్లాసుకు పోవాలనుకుంటారు. ఇప్పుడు అర్థమైందా భగవద్గీత దేనికో? మనం చేసే కర్మలు ఏ ఆలోచనతో చేయాలి, ఎలా చేస్తే మనం చక్కగా మన జీవితంలో పైకి ఎదగలుగుతాం, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఓర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన జీవితానికి మంచిది, మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి మార్గం ఏమిటి, ఇవన్నీ చక్కగా చెప్పబడినాయి భగవద్గీతలో. అది తెలుసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి. అందుకే కదా శనివారం పెట్టింది క్లాసు, అందరూ వస్తారని. ముందు అందుకనే అమ్మా నాన్నలకు తెలియాలి ఆ విషయం. నేను చెప్తూనే ఉంటా, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు, ఏం చేస్తాం, వాళ్ళు వినరు కదండి అంటారు. వాళ్ళు వినటం ముందు మనం వినాలి ఫస్ట్. మనం విని వాళ్ళకి తెలియ చెప్పగలగాలి. అర్థమైందా? తర్వాత శ్లోకం 16 ఇప్పుడు చెప్తున్నారు కర్మ రహస్యాన్ని గురించి. కిం కర్మ కిమ కర్మేతి కవయోక్త్ర మోహితః తత్తే కర్మ ప్రవక్ష్యామి
యజ్ఞాత్వా మోక్షసే శుభాత్.
మనం కర్మ చేసేటప్పుడు, ఒక పని, కర్మ అంటే ఒక పని, ఒక పని చేసేటప్పుడు ఆ పని చేసేవాడు ఉంటాడు కదా కర్త, కర్మ చేసేవాడు కర్త. నేను రాస్తున్నాను, వ్రాసే పని అది, వ్రాయడం పని, లేక వింటున్నాను, వినడం అనేది పని. ఆ వినడం అనే పనిని చేసేవాడు కర్త. కర్త కర్మ చేస్తున్నాడు. ఏం కర్మ చేస్తున్నాడు అనే జ్ఞానం ఉండాలి కదా మనకు. ఏం కర్మ చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం అనే జ్ఞానం ఉంటుంది. చేసేవాడు ఎవరు అనే జ్ఞానం కూడా కావాలి. కర్తా జ్ఞానం, కర్తృ జ్ఞానం. ఈ కర్మ ఏమిటి, ఈ కర్మ చేసేవాడు ఎవడు అని కూడా తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఇంతవరకు, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ ఎవ్రీథింగ్. పనులు చేస్తూ ఉంటాం, చేసేవాడెవరు తెలియదు, ఏం చేస్తున్నామో మనకు అంతకంటే తెలియదు. అలా అయితే మనుషులు కష్టపడతారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, కర్మ అంటే ఏమిటి, ఆ కర్మ చేసేవాడు ఎవడు అసలు, ఈ కర్మ చేస్తున్నటువంటి వాడి స్వరూపం ఏమిటి, మనం చేసే ఆ కర్మ దాని స్వరూపం ఏమిటి తెలుసుకోవాలి. ఫలానా చోటికి వెళుతున్నామండి, ఎక్కడికో వెళుతున్నాం, బయటికి వెళ్ళాలని చెప్పులు వేసుకున్నాం. ఎక్కడికి వెళుతున్నావురా అంటే నాకు తెలియదు అంటామా, అన్నాం కదా. ఎక్కడికి వెళుతున్నామో తెలుసుకునే కదా బయలుదేరతాం. మనం వెళ్ళే చోటు ఏమిటో అడ్రస్ తీసుకొని మరీ వెళ్తామా, ఊరికి జస్ట్ లైక్ అట్లా వెళ్తామా తెలియకుండా. వెళుతున్నాను ఎలా వెళ్ళాలో కూడా తెలుసు. చలి ప్రదేశానికి వెళితే స్వెటర్ వేసుకుని వెళ్తాను, వర్షం వచ్చే చోటు అయితే గొడుగు వేసుకొని వెళ్తాను. అంటే ప్రిపరేషన్, ఎలా ప్రిపేర్ అయి వెళ్ళాలో కూడా తెలుస్తున్నాడు. జీవితం కూడా అంతే. ఈ జీవనం గమ్యం, నా జీవన గమ్యానికి చేరాలి అంటే నేను బాగా తయారై వెళ్ళాలి. ఎక్కడికి వెళుతున్నాను, ఏం సాధించాలనుకుంటున్నాను, ఆ కర్మ దాన్ని తెలుసుకోవాలి. ఈ వెళుతున్నవాడు ఎవరు, వీడి స్వరూపం ఏమిటి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది. ఉదాహరణకి ఈత కొలనులో స్విమ్మింగ్ పూల్లో దిగామనుకోండి, మనకి ఈత రాకపోతే మునిగిపోతాం, మునిగి నీళ్లు తాగేస్తాం. నీళ్లు తాగేయండి, ఇంకా తర్వాత ఇంకంతే పైకి, ఇదే ముక్తి. అదే గనక బాగా ఈత కొట్టడం వచ్చిన వాడు, ఈత కొట్టడం సామర్థ్యం కలిగిన వ్యక్తి కనుక దిగాడు అనుకోండి, ఆ ఈత కొలను ఎలా ఆనందంగా స్విమ్ చేస్తుంటాడు హాయిగా. చూసారా, లోపలికి వెళతాడు పైకి వస్తాడు, మళ్ళీ లోపలికి వెళతాడు పైకి వస్తాడు. ఒకడేమో గుటకలు వేస్తున్నాడు నీళ్లు కావచ్చు, వాడికి ఈత రాలేదు. ఇంకొకడేమో చక్కగా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు ఆ ఎండ్కి, హాయిగా ఆనందంగా ఉన్నాడు. అది ప్లే గ్రౌండ్, వాడికి ఆట, ఆట స్థలం. ఈత కొలను ఆట స్థలం లాంటిది, ఆడుకుంటున్నట్లే కదా. ఈత వచ్చిన వాడికి, ఈత రాని వాడికి తేడా ఏమిటి అక్కడ? ఈత వచ్చిన వాడికి ఈత కొలను ఒక క్రీడాస్థలం, ఈత రాని వాడికి అది మహా నరకం. అవునా? ఈ ప్రపంచం అంతా కూడా ఈత కొలను లాంటిది. మనం ఈ యొక్క ప్రపంచంలో, ఈ సంసారంలో ఈదుతున్నాం ఈ శరీరంతో. ఈ శరీరంతో ఈ సంసారం అనే కొలనులో ఈదుతున్నాం మనం. మనం గనక తెలుసుకున్నాము అంటే ఎలా జీవించాలి, నేనెవరిని, ఏం చేస్తున్నాను, నా జీవిత గమ్యం ఏమిటి, నేను ఎలా జీవించాలి అని తెలుసుకున్నాను అంటే నా జీవితం నందనవనం. అలా గనక తెలుసుకోకపోతే నేనెవరినో తెలియదు, నేనేం చేస్తున్నానో తెలియదు, ఎందుకు చేస్తున్నానో తెలియదు సరిగ్గా. అలా గనక చేస్తే జీవితం నరకప్రాయం అవుతుంది. నందనవనం బదులుగా నరకప్రాయం అవుతుంది, దుఃఖాలతో కూడి ఉంటుంది. వ్యాధి, దుఃఖం, చింత, దిగులు వీటితోనే నిండిపోతుంది జీవితం అంతా. అశాంతి, అది మెయిన్గా అశాంతి మిగులుతుంది మనిషికి. మీకు శాంతి కావాలా, అశాంతి కావాలా అంటే ఏమండి, అశాంతి ఎవరు కోరుకుంటారండి, శాంతే కదా కోరుకుంటారు అందరూ. శాంతి కోరుకుంటున్నాం కానీ అది పొందే మార్గాన్ని వెతుకుతున్నామా? వెతకలేదు. డబ్బు ఉంటే శాంతి వస్తుంది అనుకున్నాం, డబ్బున్నా శాంతి లేదు. అన్ని కంఫర్ట్స్ ఉంటే మనకు అన్ని ఇంట్లో ఉంటే శాంతి వస్తుంది అనుకున్నాం, అవి ఉన్నా కూడా శాంతి లేదు. పిల్లలు పుడితే శాంతి అనుకున్నాను, పిల్లలు పుట్టిన తర్వాత ఉన్న శాంతి పోయిందన్న. అట్లా మనం శాంతి ఎక్కడో ఉందని వెతుక్కుంటూ పోతున్నాం, అక్కడ లేదు శాంతి, మనశ్శాంతి అక్కడ లేదు. ఎక్కడ ఉన్నది అంటే అది నీలోనే ఉన్నదని తెలుసుకోవటం. కనుక ఈ కర్మ చేసేవాడు ఎవరో తెలుసుకోవాలి. ఏంటి కర్మ అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కిం కర్మ, కర్మ అంటే ఏమిటి, నెంబర్ వన్ అది తెలుసుకోవాలి. కిం అకర్మ, కర్మ చేయకపోవడం అంటే ఏమిటి. ఇప్పుడు నేనేం చేయడం లేదండి, ఊరికే కూర్చున్నాను అని అనుకుంటాం మనం. అకర్మ అంటే ఏమిటి, పని చేయకపోవడం. చేయకపోవడం అనేది ఏమిటి, రెండో విషయం. కవయ అపి అత్ర మోహితాహ, పెద్ద పెద్ద ఆలోచన పరులు మేధావంతులే కవయ అంటే, ఇక్కడ పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్లే, బాగా మేధా సంపత్తి ఉన్నవాళ్లే కవయ. అత్ర కర్మ అకర్మ విషయంలో మోహితాహ, మోహింపబడినారు. వాళ్ళకి అసలు ఏం అర్థం కాల, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి. ఇప్పుడు భూమి స్థిరంగా ఉన్నట్లు ఉన్నది కదా మనకు, మనం అన్న కదులుతున్నావా, స్థిరంగా కూర్చున్నాం. భూమి ఎంత వేగంగా కదులుతుందో తెలుసా, భూమి సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పి అనుకున్నాం మనం. కొప్పర్నికస్ ఎవరో చెప్పారు, భూమి కొప్పర్నికస్, భూమి తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది వేగంగా. అంతకుముందు వరకు ఏమనుకునేవాళ్ళంటే సూర్యుడు తిరుగుతున్నాడు భూమి చుట్టూ అనుకునేవాడు. ఎప్పుడైతే ఈయన సూర్యుడు తిరగడం లేదు భూమి తిరుగుతుందంటే ఆయన్ని జైల్లో పెట్టారు తెలుసా. ఎందుకు, భూమి తిరుగుతుందంటావేమిటి సూర్యుడు తిరుగుతుంటే అన్నాడు. కాదు, సూర్యుడు తిరగటం లేదు భూమే తిరుగుతుంది అన్నాడు. తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు, ఆ ఈయన చెప్పింది సత్యమే అని తెలుసుకున్నారు. పాపం ఆయన అన్ని సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. తర్వాత తెలుసుకొని ఆ చర్చి, ఆ క్రిస్టియన్స్ అనమాట వాళ్ళు, ఆ విదేశాల్లో ఆ చర్చి సంస్థల వాళ్ళు ఆయన్ని తర్వాత వదిలిపెట్టాడు. ఎప్పుడో ఆయనకు వయసు అంతా అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన దాన్ని తర్వాత నమ్మారు వాళ్ళు. అంటే వాళ్ళు అనుకున్నదంతా మొదట అదే సత్యం అనుకునేవాళ్ళు. వాళ్ళు ఎంత మూర్ఖతో చూశారా, ఎవరైనా వచ్చి సత్యాన్ని చెప్తే ఒప్పుకోలేని స్థితి, ఒప్పుకోవడంలో వాళ్ళు. అప్పుడు తెలిసింది వాళ్ళకి, ఆహా ఓహో సూర్యుడు తిరగడం లేదా భూమి తిరుగుతున్నదా, నమ్మశక్యం అవుతుందండి. ఇప్పుడు అండి, భూమి గుండ్రంగా ఉందా చదరంగా ఉందా, చదరంగా ఉంది కదండి. గుండ్రంగా ఉంటే బంతిలా ఉంటే మనం కింద పడిపోతాం కదా అని అనిపిస్తుందా లేదా. వాస్తవం ఏమిటి, గుండ్రంగా ఉంది. ఇంత స్పీడ్గా తిరుగుతుంటే, గుండ్రంగా ఉంటే మనం ఎట్లా కూర్చున్నాం కదలకుండా, మనం కూడా గిరగిర పడాలి కదా. ఏమంటే పడకుండా కూర్చున్నామే, పెద్ద పెద్ద ఇళ్ళు సముద్రాలు చెట్లు కొండలు అన్నీ ఉన్నాయి కానీ పడటం లేదన్నాడు. తర్వాత ఇంకో మహానుభావుడు వచ్చాడు ఐన్స్టీన్. యాపిల్ కింద పడితే ఎందుకు కింద పడుతుంది పైకి పోకుండా అని ఆలోచించాడు. మనమైతే ఏం చేస్తాం, ఆ యాపిల్ తీసుకొని తింటాం. ముందు మనం చేసే పని అదే, యాపిల్ బాగుంది సిమ్ల యాపిల్ తినేసి ఆయన తినలే, తినకుండా యాపిల్ని చేతులు పట్టుకున్నాడు. అవును, నేను చెట్టు కింద కూర్చుంటే యాపిల్ కింద ఎందుకు పడాలి, పైకి పోకుండా కింద ఎందుకు పడ్డది అని ఆలోచించాడు. అప్పుడు దాని మీద రీసెర్చ్ చేశాడు. అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, గ్రావిటేషనల్ పవర్ అన్నాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే భూమికి అన్ని ఆకర్షించే శక్తి ఉండడం వల్ల మనందరం కింద పడకుండా ఉన్నాం. అందుకే జంప్ చేయండి, జంప్ చేస్తే అక్కడే ఉంటారా, ఎగరండి ఒక గంతు వేస్తే అక్కడే ఉండాలి కదా, ఎందుకు కింద పడతాం. ఎప్పుడన్నా ఆలోచించావా ఎందుకు కింద పడాలి, నేను ఎగిరినప్పుడు అక్కడే ఉండొచ్చు కదా గాలిలో. అది భూమి ఆకర్షణ శక్తి అని ఒక ఆయన కనుక్కున్నాడు. ఎంతటి అద్భుతమైన విషయం చూడండి అది. అందుకే సముద్రాలు కొండలు నదులన్నీ కూడా భూమి నుంచి వేరు కాకుండా భూమి మీదనే ఉండడానికి ఎంత గొప్ప శక్తి ఉన్నదో చూసారా భూమి మీద. ఎప్పుడన్నా ఆలోచించామా మనం, చిన్నప్పుడు ఐదో తరగతిలో పాఠం చదివేస్తా అయిపోతుంది అంతే, భూమ్యాకర్షణ శక్తి అని చెప్పి ఒక పాఠం ఉండేది, చదివేస్తూ అయిపోయింది. ఎప్పుడన్నా ఆలోచించామా ఈ భూమి ఆకర్షణ శక్తి ఏమిటి? అసలు ఇంత అద్భుతమైన శక్తి పెట్టబట్టే కదా భగవంతుడు ఇక్కడ మనందరం ఉంటున్నాము. అందుకని ఎస్ట్రోనాట్స్ అందరూ పైకి వెళితే గాలిలో తేలుతుంటారు వాళ్ళు. చూసారు ఎప్పుడన్నా పిక్చర్? పైకి వెళ్ళి తేలుతూ ఉంటారు వాళ్ళకి, ఈ పాప పట్టుండదు. అందుకని అవి ఇవి పట్టుకుంటుంటారు వాళ్ళు, ర్యాకెట్ మీద దాని కంబులు అవన్నీ పట్టుకుంటుంటారు, లేకపోతే గాలిలో తేలుతూ ఉంటారు. మనం కూడా అట్లా అయినా అనుకోండి ఏమవుతాం? పారాషూట్ లాగా ఎక్కడ దిగుతాం? ఇప్పుడు మనం భూమి ఆకర్షణ శక్తిలో ఉన్నామంటే ఎంత గొప్ప విలువైనటువంటిది అది, ఊహించారు? అసలు మనం ఏదైనా సాధించాలి అంటే జీవితంలో మనకు భూమి ఆకర్షణ శక్తి అనేది ఎంత అవసరమో చూసారా? లేకపోతే మీరు తేలుతూ ఉంటారు, ఏం చేయాలో మీకు తెలియదు అసలు. కొంచెంసేపు ఆలోచించి చూడండి, ఇంటికి వెళ్ళి భూమి ఆకర్షణ శక్తి లేకపోతే ఇప్పుడు నేనేమవుతాను, ఎలా ఉంటుంది? అలాగే మనమన్నీ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అనమాట. ఎందుకు మనం ఇలా నిలబడి తిరిగి ఉన్నాము? ఎందుకు భూమి ఇలా తిరుగుతున్నా కూడా తిరగనట్లుగా కనపడుతున్నది? ఇవన్నీ ఆలోచించేటటువంటి టైము లేదు మనకు, అంత శక్తి లేదు. అందుకని మనుషులు తాత్కాలికంగా మెకానికల్గా యాంత్రికంగా జీవిస్తున్నారు. ఆకలి అవుతుంది, అన్నం తింటాం, నిద్ర వస్తుంది, నిద్రపోతాం, ఇంతే. అలా కాదు, కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున కర్మ చేస్తున్నప్పుడు అసలు ఈ కర్మ ఏమిటి, ఈ చేసేవాడెవడు తెలుసుకోవాలి. కర్మ అకర్మ అన్నారు. కవయహ అపి మోహిత, పెద్ద పెద్ద వాళ్లే అర్థం చేసుకోలేకపోయినారు కనుక తత్ తే కర్మ ప్రవక్ష్యామి, నేను చెప్పబోతున్నాను కర్మ అంటే ఏమిటి అని. ప్రవక్ష్యామి ఎందుకు? యజ్ఞాత్వా, ఎప్పుడైతే కర్మ అంటే ఏమిటో నీకు తెలుస్తుందో, కర్మ చేసేవాడెవడని నీకు తెలుస్తుందో, మోక్షసే అశుభాత్, మోక్షసే నువ్వు మోక్షాన్ని పొందుతావు, బయటపడతావు. దేని నుంచి? అశుభాత్, అశుభం అన్నాడు. అశుభం అంటే ఏమిటి? సంసారం, దుఃఖం నుంచి బయటపడతావు. దుఃఖమే కదండి అశుభం, శోకం, భయం. భయం చాలా మంచిదా? దుఃఖం చాలా మంచిదా? అమంగళం. కనుక దుఃఖం అనేదే సంసారం. సంసారం నుంచి బయటపడటమే దుఃఖం నుంచి బయటపడటం. దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం. ఎలా పడతాం? తెలుసుకోవాలి. యజ్ఞాత్వా, ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు బయటపడతాం. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కూర్చి కూర్చొని వినాలి భగవద్గీత. భగవద్గీత చదవాలి. అసలు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు? అదేదో రిలీజియస్ బుక్, కృష్ణుడు గురించి చెప్తున్నాడు, కృష్ణుడు పూజ, కృష్ణుడు భక్తి అనుకుంటారు జనం. నేను అందుకే చెప్పాను, ఇది టీచింగ్ మాన్యువల్ అనేది ప్రపంచం మొత్తానికి పెట్టవలసినటువంటి గ్రంథం ఇది అని చెప్తూ ఉంటాను అనేక సార్లు. ప్రపంచంలో ప్రతి మానవుడు చదవలసినటువంటి గ్రంథం భగవద్గీత. ఇది మతానికి పరమైనటువంటిది కాదు, ఒక దేవుడికి సంబంధించినదే కాదు. మీరు కృష్ణ కాన్షియస్ వాళ్ళ బుక్ చేతిలో పెట్టుకుంటే ఇది కృష్ణుడికి సంబంధించింది అని చెప్తారు. అందుకని ఆ పుస్తకం పెట్టుకోవద్దంటా నేను. అదే దొరికేది, ఎందుకంటే ఫ్రీగా దొరుకుతుంది కదా. ఇప్పుడు ఇవైతే 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనాలి, అవైతే రోడ్డు మీదే పంచుతూ ఉంటారు వాళ్ళు. అలా అనుకుంటారు అందరు, భగవద్గీత అంటే కృష్ణుడికి సంబంధించింది, నేను శివభక్తుడిని కదా భగవద్గీత ఎందుకులే అనుకుంటాడు. ఇది శివుడికి సంబంధించింది కాదు, కృష్ణుడికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక ప్రవక్తకి సంబంధించింది కాదు. కృష్ణుడి ద్వారా మనం వింటున్నాం ఆ వేదాలలో చెప్పబడినటువంటి సత్యాన్ని. ఈ కృష్ణ కాన్షియస్ వాళ్ళ పుస్తకాలన్నింటిలో అట్లాగే రాస్తారు, కృష్ణుని కాకుండా మరెవరైనా పూజ ఎవరినైనా పూజిస్తే వాళ్ళు నరకానికి పోతారని అంటారు. కృష్ణుణ్ణి కాకుండా మరేదేవుడైనా పూజిస్తే వాళ్ళు నరకానికి పోతారు. ఇంకా క్రిస్టియన్స్కి వీడికి ఏమిటి తేడా చెప్పండి? కనుక మనం చదవవలసిన విధంగా చదవాలి. ఏ పుస్తకం చదవాలో అదే చదవాలి. ఊరికినే వచ్చినా సరే కొన్ని కొన్ని పుస్తకాలు తీసుకోకూడదు మనం, అది ఆలోచించగలగాలి మనం. అందుకని గురువు ద్వారా విన్నప్పుడే మనకు తెలుస్తుంది, అది వినకపోతే తెలియదు మనకు. ప్రవక్ష్యామి, ఏది వింటే అది నీకు మోక్షం వస్తుందో అర్జున, అది నీకు చెప్తాను విను అంటున్నాడు. కనుక భగవద్గీత అర్థం చేసుకోవడం జీవితంలో మన జీవితంలో సాధించగలిగితే అంతకంటే ఇంక విలువైనది ఏమీ లేదు. కనుక భగవద్గీతని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చెయ్యాలి, శ్రద్ధగా వినాలి. ఏమిటది? కర్మ అంటే చెప్తున్నారు ఇప్పుడు. ఆ కర్మలో మూడు రకాలు ఉన్నాయట మొదలు పెడుతున్నారు. కర్మ అంటే ఏమిటి? 17వ శ్లోకం చదువుతాం. కర్మ స్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటున్నారు కృష్ణ పరమాత్మ. కనుక నేనేం చేయాలి ఇప్పుడు? కర్మ స్వరూపం తెలుసుకోవాలి. విను చెప్తానంటున్నారు.
కర్మణోస్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనాకర్మణో గతిః.
కర్మణః అపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మశ్చ బోద్ధవ్యం. మూడు తెలుసుకోవాలట. అర్జున నేను చెప్పబోతున్నాను విను అన్నాడు. నేను ఏం చెప్పబోతున్నానో తెలుసా? కర్మ అంటే ఏమిటో చెప్తాను. అకర్మ అంటే కర్మ చేయకపోవడం అనేది ఏమిటో కూడా తెలుసుకోవాలి. మనకు కర్మ ఒకటే తెలుసు, పనులు చేయడం ఒకటే తెలుసు. సరే పనులు చేయకపోవడం అదేమిటండి? చేయకపోవడం తెలుసుకోవడం ఏమిటన్నాడు. చేయకపోవడం ఏమిటో కూడా తెలుసుకోవాలట. ఇది మరీ బాగుందండి. లేనిదాన్ని ఎట్లా తెలుసుకుంటాం? అండి, ఒక పని చేస్తుంటే ఆ పని గురించి తెలుసుకోండి అంటే అర్థం ఉందండి. ఏ పని చెయ్యకుండా ఉండటం అది తెలుసుకోవాలట. అర్థమైందా? ఏమండి కృష్ణ పరమాత్మ ఏమిటి ఇట్లాంటి బోధ చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతారు కూడా. ఏమండి పని ఫలానా పని చేస్తున్నామంటే ఆ పని గురించి తెలుసుకోండి అంటే కూర్చుంటారండి ఎవరైనా. ఏం పని చేయడం లేదు మేము. ఇప్పుడు మీరందరూ తెలుసుకోవాల్సినది ఏమిటి? అకర్మ. పని చెయ్యకపోవడం అనేది ఏమిటో కూడా తెలుసుకోవాలట. ఆశ్చర్యంగా లేదు? అదే ఆశ్చర్యం చూడండి. అకర్మణ అపి బోద్ధవ్యం. బోద్ధవ్యం అంటే నీకు బోధింపవలసి ఉన్నది, నువ్వు తెలుసుకోవలసి ఉన్నది అర్జున. నా చేత బోధింపబడవలసి ఉన్నది నీకు, నీ చేత తెలుసుకొనబడవలసి ఉన్నది బోద్ధవ్యం. అకర్మణ వికర్మ అపి బోద్ధవ్యం. తప్పు దోషభూయిష్టమైనటువంటి కర్మలు, దోషభూయిష్టమైనటువంటి వికర్మ అంటే తప్పుడు కర్మలు, అధార్మికమైనటువంటివి. కర్మ కర్మ అకర్మ వికర్మ. కర్మ అంటే పని చేయడం, అకర్మ అంటే పని చేయకపోవడం, వికర్మ అంటే చెడు కర్మ చేయడం. వికర్మ అంటే చెడు కర్మ, రాంగ్ యాక్షన్. యాక్షన్ ఇన్యాక్షన్ రాంగ్ యాక్షన్ మూడు తెలుసుకోవాలట. ఎందుకు తెలుసుకోవాలండి? నేను తెలుసుకోను అని అన్నావు అనుకో మోక్షం రాదు. మోక్షం కావాలంటే నాకు మోక్షం వద్దండి అంటావా? అయితే దుఃఖం వస్తుంది నీకు. దుఃఖం వద్దండి అన్నాడు. నువ్వు దుఃఖం వచ్చినా పర్వాలేదండి అంటారా? ఎవరు అనరు కదా. దుఃఖం వద్దు అనడమే మోక్షం కావాలి అనడం. బాగా గుర్తుపెట్టుకోండి, దుఃఖం వద్దు నాకు అని అందరు కోరుకుంటారా లేదా? నాకు దుఃఖం వద్దు అంటే ఏమిటి అర్థం? దుఃఖం నుంచి నేను బయటపడాలని కోరుకోవడమే మోక్ష. మోక్ష అంటే ఏమిటి? మోక్షం అంటే ఫ్రీడమ్, బయటపడడం. మోక్ష అంటే బయటపడడం, ఫ్రీడమ్. దేని నుంచి బయటపడాలని కోరుకుంటామండి ఎవరమైనా? దేని నుంచి బయటపడాలని కోరుకుంటాడు? కష్టం దుఃఖాల నుంచి బయటపడాలని కోరుకుంటాడు. సుఖాన్ని నుంచి ఎవరైనా బయటపడాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. దుఃఖాన్ని నుంచి బయటపడాలని అందరు కోరుకుంటారా? కొంతమంది కోరుకుంటారా? అందరు కోరుకుంటారు. సుఖంలోనే ఉండాలని కొంతమంది కోరుకుంటారా? అందరు కోరుకుంటారా? దుఃఖాన్నించి బయటపడాలని అందరూ కోరుకుంటారు, సుఖంలోనే ఉండాలని అందరూ కోరుకుంటారు. దుఃఖంలో ఉండాలి అని ఎవరు? కొంతమంది కానీ కోరుకోరు. సుఖం నుంచి బయటపడాలని ఎవరు? కొంతమంది కూడా కోరుకోరు. జిగ్జాగ్గా ఉన్నాయి పదాలన్నీ, ఆలోచించాలి బాగా ఇప్పుడు. కాబట్టి మోక్షం ప్రతివాడు కోరుకుంటాడా కోరుకోడా? ఈ నిర్వచనం ప్రకారం అందరూ మోక్షాన్ని కోరుకుంటారా కోరుకోరా? ఇప్పుడు అర్థమైన మోక్షం అంటే ఏమిటో, అది మోక్షం అంటే కనుక మోక్షాన్ని అందరు కోరుకుంటారు. కనుక వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలి, పని చేయడం అంటే ఏమిటో తెలుసుకోవాలి, పని చేయకపోవడం అంటే ఏమిటో తెలుసుకోవాలి, చెడు పని అంటే ఏమిటో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు వాళ్ళకి మోక్షం వస్తుందన్నాడు. అకర్మణ అపి బోద్ధవ్యం, వేద విహిత కర్మలు వాటిని గురించి తెలుసుకోవాలి, చెయ్యవలసినటువంటి కర్మలు. కర్మణ బోద్ధవ్యం, వికర్మణ విపరీత కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రతిషిద్ధమైనటువంటి కర్మలు, చెడు కర్మలు, వాటిని గురించి కూడా తెలుసుకోవాలి. ఈ చెడు కర్మ అంటే ఏమిటి, ఇది చేయడం వల్ల మనకేంటి హాని జరుగుతుంది, ఇవి చేయకుండా ఉండటం వల్ల మనకు ఎంత ప్రయోజనం ఉంది తెలుసుకోవాలి. చెడు కర్మ, పొగ దాగడం చెడు కర్మ, ఈ పొగ దాగడం వలన ఎన్నెన్ని నష్టాలు ఉన్నాయి ఏమిటని చెప్పి తెలుసుకోవాలా లేదా? ఆల్కహాల్ తాగితే ఏమేమి నష్టాలు ఉన్నాయని తెలుసుకోవాలి మనిషి. చెడు కర్మని గురించి కూడా తెలుసుకోవాలి. చెడు కర్మ చెయ్యకూడదు, చెయ్యకుండా ఉండాలి అంటే ఎందుకు చెయ్యకుండా ఉండాలి అని చెప్పి తెలుసుకోవాలి. మంచి కర్మ చేసేటప్పుడు ఇది ఎందుకు చెయ్యాలి, దీనివల్ల ఏంటి ప్రయోజనం అని కూడా తెలుసుకొని చెయ్యాలి. ఎవరండి ఇట్లా ఆలోచిస్తారు, ఎవరు ఆలోచిస్తారో లేదో నువ్వు ఆలోచించు అంటుంది శాస్త్రం. ఎవరు ఆలోచిస్తున్నారా లేదా అని నాకు అవసరం లేదు, నేను ఆలోచిస్తున్నానా లేదా, నాకు ఆకలి అయితే నేను కదా అన్నం తింటాను, అందరు తింటున్నారా లేదా అన్నం ఆలోచిస్తున్నామా, ఇది అంతే. నాకు నేను మోక్షాన్ని పొందాలని కోరుకుంటున్నప్పుడు నేను వినాలి, నేను నేర్చుకోవాలి. నాకు మిగతా వాళ్ళు వింటున్నారా లేదా అని నాకు అనవసరం, ముందు నాకు ఆకలి అయితే ఉంటే నేను తింటాను కదా, ఇది అంతే. కర్మణః అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ. అకర్మణ అంటే ఏమి చెయ్యకుండా ఉండడం అనేది కూడా తెలుసుకోవాలి అన్నాడు. గహన కర్మణో గతి, ఎందుకు తెలుసుకోవాలనుకున్న చెప్తున్నా విను, కర్మణ గతి గహన, ఆ కర్మ అనేటువంటి యొక్క దాని యొక్క మూమెంట్ గతి, అది మనల్ని ఎటు తీసుకెళ్తుంది. ఒక పని చేస్తున్నాము అంటే, ఒక మనిషితో సంబంధం పెట్టుకున్నాము, ఒక వస్తువు కొంటున్నాము, ఒక ధన సంపాదన చేస్తున్నాము, ఏ పని చేస్తున్నా కూడా ఆ పని నిన్ను ఎట్టు తీసుకువెళుతున్నది అనేటటువంటిది గతి అంటారు దాన్ని. ఆ గతి ఉంది చూస్తారా, కర్మ నిన్ను తీసుకువెళ్ళే గతి. నువ్వు చేసే కర్మ నీకు సుఖాన్ని దుఃఖాన్ని ఇవ్వడానికి నిన్ను ఒకవైపు తీసుకెళ్తున్నది. ఇప్పుడు తాగుబోతున్నాడండి, తాగుతున్నాడు, ఆ కర్మ చేస్తున్నాడు, వాడిని ఎట్లా తీసుకెళ్తుంది అది నాకు తెలుసు ఎలా తీసుకెళ్తుందో. ఒక దొంగతనం చేసేవాడు ఉన్నాడు, దొంగతనం చేస్తున్నాడు, అది కర్మే, అది వికర్మ, అది ఎలా తీసుకెళ్తుంది వాడిని, గతి ఎట్లా ఉంది? ఆయన వాడు ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఒక టెర్రరిస్ట్ ఏంటి, నక్సలైట్ ఏంటి, మావోయిస్ట్ ఏంటి, వాళ్ళు చేసే కర్మలు ఉన్నాయి చూసారా, అన్ని వికర్మలు. అవి ఎట్లా తీసుకెళ్ళి వాడిని ఎటు తీసుకెళ్తాయి వాడిని? అదే ఒక మహాత్ముడు ఉన్నాడు, మంచి కర్మలు చేస్తున్నాడు, ఆ కర్మలన్నీ ఆయన ఎక్కడికి తీసుకెళ్తాయి? చూడండి, కర్మలు రకరకాలు ఉన్నాయి, మనుషులు రకరకాల కర్మలు చేస్తున్నారు, ఆ కర్మలు వాళ్ళ వాళ్ళని ఏ గమ్యానికి తీసుకెళ్తున్నాయి? గతి గహన అన్నాడు. దాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎక్కడో ఉంటుంది ఫలం, ఇప్పుడు తెలియదు. ఫలం ఎప్పుడో వస్తుందండి, చెట్టు వేళ వేస్తే విత్తనం, ఫలం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో వస్తుంది. ఇవాళ డబ్బులున్నాయి కదా అని చెప్పి జలసా చేస్తున్నాడు, ఈరోజు డబ్బులున్నాయి కదా అని చెప్పి జలసా చేస్తున్నాడు. ఆ జలసాల్లో భోగాల్లో మనిషి చివరికి ఎక్కడ ఉంటాడో తెలుసా? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తెలుసా? ఐసీయూ, ఐసీయూలో ఉంటాడు, అపార్ట్మెంట్ కాదు, హాస్పిటల్లో ఉంటాడు. డేంజరస్ అన్నమాట లైఫ్. ఒక చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లతో మనిషి పతనమైపోయి రోగాలకు నిలయమైపోయి అంత నరకాన్ని ఆతను అనుభవిస్తాడు తర్వాత. అది ముందు తెలిసిందా వాడికి? తెలియలే. గహన అన్నాడు. అందుకే చాలా లోతు అర్జున, ఈ కర్మ యొక్క గతి తెలుసుకోవడం అందరికీ తెలియదు. డబ్బులు సంపాదిస్తున్నాడు, 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 ఆ సంపాదనలో అసలు ఏమిటనేది మర్చిపోయినాడు, ప్రపంచాన్ని మర్చిపోయినాడు, ధనమే సర్వస్వం అనుకున్నాడు. ఎక్కడ ఎండప్పైనాడు? జైల్లో, జైల్లో కూర్చున్నాడు. కొంతమంది జైలు నుంచి బయట తిరుగుతున్నాడు, కానీ దేవుడికి తెలుసు ఎప్పుడు జైల్లో పెట్టాలో వాడిని. జైల్లో అంటే ఆ జైలే అక్కర్లేదు, నీ ఇల్లే జైలు. ఈ శరీరమే జైలుగా మారుతుంది నీకు ఒకరోజు, వ్యాధితో నిండిపోతుంది. ఎందుకంటే నీవు తప్పులు చేశావు కదా, నీ మనస్సు ప్రతి క్షణం కూడా నిన్ను బాధిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం నిన్ను నిద్రపోకుండా చేస్తుంది నువ్వు చేసిన చెడు పనులన్నీ కూడా. లోకం కళ్ళు కప్పచ్చు, సుప్రీంకోర్టు కళ్ళు కప్పచ్చు, హైకోర్టు కళ్ళు కప్పచ్చు, లాయర్స్ కళ్ళు కప్పచ్చు, నీ మనస్సాక్షి కళ్ళు కప్పలేవు నువ్వు. అది నిన్ను ప్రతి క్షణం ముళ్ళు గుచ్చుతూనే ఉంటుంది, అది బాధ పెడుతూనే ఉంటుంది. అది పెడుతున్నంతసేపు నువ్వు ఆనందిస్తున్నావా? అది జైలు కాదా? ప్రత్యేకంగా జైలు కావాలండి? నీ మనస్సే నరకం యాతనని అనుభవిస్తున్నది. ఆ నరకం కోపంలో ఉన్న మనస్సే జైలు లాంటిది. తెలుస్తుందా ఇప్పుడు జైలు అంటే ఎక్కడుంది? నీ మనస్సే. నువ్వు చెడు కర్మలు చేస్తే నీ మనస్సే జైలు నీకు. ఎవరైనా సరే ఎవరు తప్పించుకోలేరు, భగవంతుడు కూడా రక్షించలేడు వాడిని. అందుకని గహన అన్నారు కృష్ణ పరమాత్మ. చూడండి ఎంతటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఒక్క శ్లోకం అర్థం చేసుకోవాలంటే 100 సార్లు వినాలి ఈ శ్లోకాన్ని. 100 సార్లు విని 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 జీర్ణించుకుంటే మనకు కొంచెం వంట పడుతుంది. ఆ శ్లోకాలంతా ఇంతగా అర్థమయ్యేవి కాదవి. ఎందుకంటే మన మనస్సు, మేధశక్తి, మన యొక్క తపశ్శక్తి చాలు వాటి ముందు. ఒక్కొక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎంతో తపస్సంపన్నులం కావాలి. ఏకాగ్రత, నిష్ట, మనిషిలో ఒక తీవ్ర దీక్ష, ఇవన్నీ ఉండాలి. అవన్నీ లేకుండా ఏదో పదాలే కదా, మాటలే కదా అని చదివేవాడికి అట్లాగే అర్థమవుతుంది. సముద్రానికి వెళ్ళేటప్పుడు గ్లాసులు తీసుకెళ్తే గ్లాసు నీళ్ళు వస్తాయి, కుండ తీసుకెళ్తే కుండ నీళ్ళు వస్తాయి, పెద్ద డ్రమ్ము తీసుకెళ్తే అన్ని నీళ్ళు వస్తాయి. ఇది అంతే భగవద్గీత. మన మనసు చిన్నదిగా సంకుచితంగా ఉంటే అంతే అర్థమవుతుంది, విశాలంగా ఉంటే బాగా అర్థమవుతుంది, ఇంకా విశాలంగా ఉందనుకోండి ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా దృఢ చిత్తంతో విన్నామనుకోండి, ఏకాగ్రతతో, నిస్వార్థంతో, రాగ ద్వేషాలు లేకుండా, కోప తాపాలు లేకుండా విన్నామనుకోండి, భక్తితో, శ్రద్ధతో, ఇంకా బాగా అర్థమవుతుంది. అంత విషయం ఉన్నది ఒక్కొక్క శ్లోకంలో. మనకు ఓర్పు కావాలి వినడానికి. గహనా కర్మణ గతి. గతి అంటే అది వెళ్లే మార్గం, అది వీడిని ఎట్లా తీసుకువెళుతుంది. నేను అనుకోలేదండి అంటాడు 40 సంవత్సరాల తర్వాత. నేను అట్లా అనుకోని చేశాను, ఇట్లా అనుకోని చేశాను, ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని బాధపడతాడు. ఎప్పుడు? 30 ఏళ్ళప్పుడు చేశాడు, 70 ఏళ్ళప్పుడు బాధపడుతున్నాడు. ఏమైందిరా అంటే కర్మణ గతి గహన, నేను అనుకోలేదండి అట్లా, ఇలా అవుతుంది అనుకోలేదు, అలా అవుతుంది అనుకోలేదు. అందుకనే భగవంతుడి మీద భారం. నీ నువ్వు నీకు అన్నీ తెలియదు, నీ యొక్క మేధశక్తి తక్కువ. మనిషి ఒక్క నిమిషం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, తెలుసా? ఏం తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఎంత గొప్పవాడం అని చెప్పండి ఇప్పుడు మీరే. ఏమిటండి మన గొప్పతనం? ఎవరి గుండె ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడో ఆగుతుంది ఒకరోజు కదా, కానీ తెలియదు. ఎంత సీక్రెట్ పెట్టాడు చూశాడు భగవంతుడు. ఆ గుండె ఒకటి ఉందనే తెలియదు, గుండె ఒకటి ఉంది, కొట్టుకుంటున్నది లోపల పాపం. అది కొట్టుకుంటుండబట్టే కదా ఇక్కడ ఉన్నాను నేను. ఇప్పుడు ఆ గుండె కొట్టుకోవడం అనేది మన చేతుల్లో ఉందా? డాక్టర్ చేతుల్లో కూడా లేదు. ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, కిడ్నీలు పనిచేస్తున్నాయి, అవన్నీ పనిచేస్తున్నాయి లోపల. ఏమిటండి మన చేతుల్లో ఉన్నది చెప్పండి మీరు. 12 గంటలకు ఆకలి కాకూడదు అంటే అవుతుంది ఉంటుందా? ఆకలి కాకుండా ఆకలి అవుతుంది, అది అరిగిపోతుంది, తిన్నదంతా అరుగుతున్నది. 12 గంటలకు ఆకలి అవుతుంది, కరెక్ట్గా ఆకలి అవుతుంది, అది 1 గంటకు అవుతుంది. ఆకలి కాకుండా ఉండండి ఒక రోజు, 2 రోజులు ఉంటారు మహా ఉంటే. తర్వాత ఏమిటండి మన చేతుల్లో ఉంది చెప్పండి మీరే. దాహం, ఆకలి, మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళంట. ఏం గొప్పవాళ్ళండి? అందుకే ఎప్పుడైనా కూడా భగవంతుడు ఒకడు ఉన్నాడు నీ పైన. నీ శరీరమే నీ స్వాధీనంలో లేదు, నీ ఆకలి దప్పికలకు నీ స్వాధీనంలో లేవు. ఏమిటి నీ గొప్పతనం? ఎందుకంత అహంకారం మనిషికి? కనుక నువ్వు చేసే కర్మలని భగవంతుడికి అనుగుణంగా భక్తిపూర్వకంగా చెయ్యి. ఎందుకు అహంకారం? ఏమిటో అనుకుంటున్నావు? పక్షి ఎగురుతుంది, నువ్వు ఎగురుతున్నావు, ఎంతసేపు ఎగురుతావు? కనుక మనిషికి వినయం, ఓర్పు, శ్రద్ధ, భక్తి ఎప్పుడు కూడా కవచాలు లాంటివి, రక్షిస్తూ ఉంటాయి మనిషిని. భక్తి, శ్రద్ధ, ఓర్పు, ప్రేమ. అన్ని దైవీ గుణాలు మనిషిని రక్షిస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనిషికి తెలుస్తుంది కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, అన్ని తెలుస్తాయి. లేకపోతే అన్ని ఒకటిగానే ఉంటాయి, అకర్మ వికర్మ కర్మ అన్ని ఒకటిగానే అనిపిస్తాయి. తర్వాత చెప్తున్నారు కృష్ణ పరమాత్మ 18వ శ్లోకంలో, ఇక్కడి నుంచి జ్ఞాన యోగం మొదలవుతుంది.
కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్.
ఈ 18వ శ్లోకం చాలా ముఖ్యమైన సూత్రభూత శ్లోకం, గ్రంథి శ్లోకం అంటారు. 2వ అధ్యాయంలో యానిషా సర్వభూతానాం అట్లాంటిదే ఈ శ్లోకం ఇక్కడ 4వ అధ్యాయంలో. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నారు, ఈ శ్లోకమే చాలా పారాడాక్సికల్ శ్లోక. పారాడాక్సికల్ అంటే ఆ పదాలు మీరు అర్థం అలా అర్థం చేసుకుంటే అది కాదు, అందులో ఉన్నది ఆ మనం పద ప్రతి పదార్థం రాస్తే వచ్చే అర్థం కాదు. అది ప్రతి పదార్థానికి వెనక వేరొక అర్థం ఉన్నది, అందులో ఆ అర్థం కనపడదు మనకు. ఆ అర్థం కనపడాలి అంటే కొంతమంది బ్యాక్గ్రౌండ్ కావాలి మనకు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటో చెప్పి తర్వాత శ్లోకం చెప్తాను. ఎప్పుడు? వచ్చేవారం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.